మనందరికీ కూడా కొన్ని పాపాలు మన జీవితంలో అంటుకుపోయి ఉంటాయి. దే బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. దాన్నే ఇంగ్లీష్లో బీసెట్టింగ్ సిన్స్ అని అంటూ ఉంటారు. అంటే మన జీవితానికి అతుక్కుపోయేగా ఉంటాయి, అవి అలవాటు అయిపోయినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. వీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. అది మన జీవితంలో భాగంలాగా ఉంటుందన్నమాట. సో ఆ పాపాల గురించి మనము ఈరోజు ఆలోచించబోతూ ఉన్నాం, ఎలాగ మనం బయటకు వస్తామని, చుట్టుకొని పోయిండేటువంటి పాపాలు అనేది. అబ్రహాము ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అయితే ఈ అధ్యాయంలో చూసినట్లయితే కనుక తాను ఎంతో కాలంగా ఇష్టం లేనటువంటి పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 12 అధ్యాయంలో శారాని తన యొక్క సహోదరిగా పరిచయం చేసుకొని తన జీవితాన్ని కాపాడుకుందాం అనుకున్నాడు, కానీ దేవుడు ఇంటర్వీన్ అవటం బట్టి ఆ దినాన్న ఆ పాపం జరగకుండా దేవుడు కాపాడినట్లు మనం చూస్తున్నాం. అగైన్ గెరూరు అనేటువంటి ఈ ప్రాంతంలో, నెగెబ్ అంటే సదరన్ పార్ట్లో, మరొకసారి ఈ విధమైనటువంటి పాపాన్ని చేయటం జరిగింది, లేకపోతే ఈ విధమైనటువంటి అబద్ధాన్ని మళ్ళీ ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పండితులు ఏమంటారంటే ఈ రెండు ఒక సందర్భమే కానీ వేరువేరుగా మెన్షన్ చేశారు అని చెప్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకనంటే దాంట్లో ఉన్నటువంటి సందర్భాలను కనుక మనం చూసినట్లయితే దే ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ అని మనం చూస్తూ ఉంటాం. సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ తన కుమారుడైనటువంటి ఇస్సాక్ కూడా చేసినట్లు మనం చూస్తాం ఆదికాండం 26 అధ్యాయంలో. అయితే ఇది మనం చూసినట్లయితే కనుక ఇది జీవితానికి సంబంధించింది, విశ్వాస జీవితానికి సంబంధించింది. చాలామంది జీవితాల్లో, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ సంథింగ్ దట్ ఈస్ లింగరింగ్, దట్ ఈస్ బీసెట్టింగ్, తన జీవితానికి అతుక్కుపోయేటువంటి, చుట్టుకుపోయేటువంటి పాపాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ వాళ్ళ కొడుకులకి, కుమార్తెలకు కూడా వెళ్ళేవిగా ఉంటూ ఉంటాయి. అయితే ఇది మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. హౌ అబ్రహాం కుడ్ డూ ఇట్? ఎందుకనంటే అబ్రహాం జీవితంలో 12 అధ్యాయం ఆదికాండం నుంచి 20 అధ్యాయం మధ్యలో చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. అబ్రహాము లోతుకి మొదటి చాయిస్ ఇవ్వటం, అబ్రహాము లోతుని రక్షించడానికి వెళ్ళటం, అబ్రహాముని మెల్కీసెదక్ ఎదుర్కోవటం, అబ్రహాముని దేవుడు, అబ్రహాము దేవుడు మధ్యన ఒక నిబంధన ఏర్పరచుకోవటం, తర్వాత అబ్రహాము దేవునికి ఆయన మమ్రే అనేటువంటి ప్రాంతంలో ఆతిథ్యాన్ని ఇవ్వటం, అబ్రహాము సొదొమ గొమొర గురించి విజ్ఞాపన చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత హౌ కుడ్ యూ డూ దిస్, ఏ విధంగా ఇది చేయగలిగాడు? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ లాగా ఉంటుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక కథ అయినట్లయితే, ఇది ఒక ఊహాజనకమైందైనట్లయితే ఖచ్చితంగా అలాగే రాసి ఉండేవాళ్ళు. ఇన్ని జరిగిన తర్వాత అబ్రహాముని ఒక గొప్ప వ్యక్తిగా చూపించి ఉండేవాళ్ళు. కానీ బైబిల్ వాస్తవానికి సంబంధించినటువంటి పుస్తకం కాబట్టి మానవుల యొక్క నిజ స్వరూపాన్ని ఇందుట్లో చూపిస్తుంది, మానవుడి యొక్క సామర్థ్యతను, మానవుని యొక్క బలహీనతలను చూపించగలుగుతుంది. వాళ్ళు గొప్ప నాయకులు అయి ఉండొచ్చు, గొప్ప హీరోస్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మనుషులు, వాళ్ళకు కూడా బలహీనతలు ఉంటాయి. అది అబ్రహాంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాము బలహీనతల్ని దేవుడు మనకి చూపించడం ద్వారా ఒక విశ్వాస ప్రయాణంలో మనం ఎదుర్కొనేటువంటి పోరాటాలని ఇక్కడ చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నది. అంతేకాకుండా మనం జారిపోయినప్పుడు ఇక అయిపోయింది అని అనుకో అన్న అవసరం లేకుండా మనకు నిరీక్షణ ఉంది, మనకు అవకాశం ఉంది, తిరిగి నిలబడటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. అబ్రహాము జీవితంలో దేవుడు పనిచేయగలిగినట్లయితే హీ కెన్ డెఫినెట్లీ వర్క్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఆయన పనిచేయగలడు. అయితే ఒక్క మాట చెప్తున్నాను చూడండి, ఎవరైనా సడన్గా అబ్రహాం గురించి ఆదికాండం 20 అధ్యాయంలో చదివినట్లయితే ఖచ్చితంగా 20 అధ్యాయం చదివిన తర్వాత ఎవరికైనా వచ్చేటువంటి తలంపు ఏంటంటే అబ్రహాము ఏం మంచోడు, అభిమెలకే మంచోళ్లాగా ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇఫ్ యు రీడ్ ఓన్లీ ద 20th చాప్టర్, అబ్రహాము చాలా సెల్ఫిష్గా, స్వార్థపూరితంగా పనిచేశాడు. అభిమెలక్ అంటే ఏ రాజు దగ్గరికైతే అబ్రహాం వెళ్ళాడు అతను చాలా జనరస్గా పనిచేశాడు. సడన్గా మీకు అర్థం కావట్లేదేమో జరిగింది ఏంటి అని అంటే కనుక అబ్రహాము మళ్ళీ దక్షిణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అభిమెలక్ అనేటువంటి రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాంకి మళ్ళీ అదే భయం పట్టుకుంది. ఏంటి ఆ భయం అంటే, తన భార్యని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అనేసి తన భార్యతో ఒక మాట చెప్తాడు, ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏమనంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నా సహోదరివి అని చెప్పు అనేసి. సో అదేవిధంగా చెప్పొద్ది షారా. అబిమెలకు షారాని తన కోటలోకి తీసుకెళ్ళిపోతాడు, తన అంతఃపురంలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అబిమెలక్కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పురుషులందరికి కూడా ఒక భయంకరమైనటువంటి జబ్బు లాంటిది వస్తుంది. దాంతో తమ భార్యలను కూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి అబిమెలక్ షారా దగ్గరికి వెళ్లకుండా ఆగిపోవటం జరుగుద్ది. ఆ రోజు రాత్రి దేవుడు కల్లో అబిమెలక్తో మాట్లాడి, నువ్వు చేసే పనేంటి అని అబిమెలక్ నిలదీయటం జరుగుద్ది. అబిమెలక్, నేనేం చేయను, ఈమె అబ్రహాం నా అన్న అని చెప్పాడు, చెప్పింది, అందుకే నేను దగ్గరికి తీసుకున్నా అని చెప్పినప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్ళిపో, ఇచ్చేసాయి, తర్వాత అతనితో ప్రార్థన చేయించుకో, అప్పుడు నీకున్నటువంటి ఈ జబ్బు పోతుంది అని చెప్పినప్పుడు అదే పని చేశాడు. తర్వాత అబ్రహాంకి మళ్ళీ ఆ దేశంలో ఉండటానికని ఆయన నివాసాన్ని ఏర్పాటు చేశాడు, అనేక బహుమానాలు ఇవ్వటం జరిగింది. ఇది 20వ అధ్యాయం టోటల్ స్టోరీ. ఇందులో మనకు కనబడేది ఏంటంటే, అభిమెలక్ చాలా యథార్థవంతంగా పనిచేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, కేవలం ఒక అధ్యాయం చదివేసి ఒక కంక్లూజన్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక పొరపాటుగా ఉంటూ ఉంటుంది. అబ్రహాము విశ్వాసపు ప్రయాణంలో పొరపాట్లు చేశాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బైబిల్ దాన్ని దాచిపెట్టలేదు. ఎందుకు అని దాచిపెట్టలేదంటే, దాని ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి అని. నోవాహు బాగా తాగేసి తను తాను ఎక్స్పోజ్ చేసుకోవటం బట్టి పాపానికి దారితీయటం జరిగింది. అంతేకాదు, మోషే తాను తన యొక్క టెంపర్ తాను ఓర్చుకోలేకపోయాడు కాబట్టి ఆయన వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా ఆగిపోవటం జరిగింది. దావీదు వ్యభిచారం చేసి దాన్ని కప్పిపుచ్చడానికి ఒక మర్డర్ కూడా ఒక హంతకుడిగా మారటం అనేది జరిగింది. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, టు వార్నస్, మనకి ఆయన అపాయం ముందు జాగ్రత్త అన్నట్లు మనకి జాగ్రత్త చెప్పడానికి చేశాడు. అంతేగాని పాపం చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పడానికి కాదు. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాసాన్ని బట్టి. ఆయనకి దేవుడు ఒక నూతన నామాన్ని ఆయనకి ఇచ్చాడు. అయితే నూతన నామం వచ్చినప్పటికీ, నీతిమంతుడిగా తీర్చబడినప్పటికి కూడా, హీ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ హిస్ నేచర్, ఆయన ఈ పాపపు స్వభావంతో పోరాడుతున్నట్లు మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పోరాటం అబ్రహాం ఒక్కడికే కాదు, మనందరికి కూడా ఉంది. వి ఆల్ గో త్రూ దీస్ స్ట్రగుల్స్. అందుకనే ఈరోజు బైబిల్ స్టడీ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి జీవితంలో బీసెట్టింగ్ సిన్ ఉంటుంది, చుట్టుకుపోయేటువంటి పాపం ఉంటుంది. ప్రతి విశ్వాసి ప్రయాణము కూడా పోరాటంతో కూడిందే. ఎవ్రీ వాక్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. కాబట్టి మనము దీని నుంచి నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటి అనేది మనం చూద్దాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 20వ అధ్యాయంలో వాట్ ఈస్ ద హైలైటింగ్ ఇష్యూ, దాన్ని మీకు ముందు చెప్పేసి 20వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ద హైలైటింగ్ ఇష్యూ ఈజ్ నాట్ హౌ అండ్ వై అబ్రహాం సిన్డ్, అబ్రహాము ఎందుకు ఎలా పాపం చేశాడు అనేది కాదు. ద హైలైటింగ్ ఇష్యూ ఈజ్ హౌ అండ్ వై గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ అటర్ కెటాస్ట్రఫీ. దేవుడు ఎందుకు ఎలాగూ అబ్రహాముని కాపాడాడు, ఆ విధంగా కాపాడటం బట్టి భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని నుంచి తప్పించడం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. నౌ ఈ టోటల్ 20th చాప్టర్ని 4 సెక్షన్స్గా మనము డివైడ్ చేసి స్టడీ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ సెక్షన్ చాలా చిన్నది, 1 and 2 verses. ఈ 2 వచనాల్లో ప్రాబ్లం గురించి చాలా బ్రీఫ్గా రాయటం జరిగింది. ద సిన్, పాపం గురించి రాయటం జరిగింది. దీన్నే ఒక విధంగా చెప్పాలంటే, వి ఆల్ ఆర్ ప్రోన్ టు బి సెట్టింగ్ సిన్స్. మన అందరికీ కూడా ఈ చుట్టుకుపోయే పాపముతో సమస్య ఉంటుంది అనే విషయాన్ని ఈ 2 వచనాల్లో చూస్తాం. మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పును గనుక గెరారు రాజైన అబిమెలకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసినట్లయితే, అబ్రహాము హెబ్రోన్ నుంచి సౌత్కు మూయాడు. హీ మూవ్డ్ సౌత్ మేబీ అబౌట్ 30 మైల్స్ అంత సౌత్కు మూవ్ అయ్యాడు. తాను ఉన్నటువంటి ప్రదేశాన్ని గెరారు అని అన్నారు. గెరారు అనేది మా ఇక్కడ బైబిల్లో చెప్పినట్లుగా కాదేశ్కి షూరికి మధ్యన ఉన్నది అనేటువంటి మాట. అయితే చరిత్రకారులు ఏమని చెప్తూ ఉంటారంటే గెరార్ని టెల్ అబు హెరైరో బీర్షాబాకి 15 మైల్స్ నార్త్ ఉన్నది అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాసినటువంటి 2 పదాలు మనం చూసినట్లయితే ఆయన దక్షిణ ప్రాంతం అంటే నెగబ్లో ఆయన స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు, అక్కడ ఆయన నివసించాడు అనేది ఉన్నది. అయితే గెరార్లో హీ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్స్, కొన్ని రోజులు మాత్రం ఉండటానికి, మేబీ కొన్ని నెలలు ఉండటానికి ఇక్కడ మనం చేసుకుంటాం. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం షారాతో ఏమన్నాడంటే నువ్వు నా చెల్లెలు అని చెప్పుకోవాలని. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇదేదో ఒక ఈవెంట్ లాగా లేదు, ఎందుకంటే ఇదే అధ్యాయంలో 13th verse లోకి ఎందుకు జంప్ చేస్తున్నానంటే సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్ స్టోరీ. 13th verse చూసినట్లయితే దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారము ఇదే అని చెప్పితిను. అంటే దీంతో మనకి ఏమర్థమవుతుందంటే అబ్రహాము షారా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేశారు, తర్వాత ఇదొక హ్యాబిట్గా చేసుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో ఇలా చెప్పుండొచ్చు, కానీ బైబిల్లో మనకి 2 ఈవెంట్స్ మాత్రం చాలా క్లియర్గా ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ 2 ఈవెంట్స్లో 12th అధ్యాయంలో ఈజిప్ట్లో జరిగింది, 20th అధ్యాయంలో గెరార్లో జరిగింది. అయితే ఈ గెరార్లోను ఈజిప్ట్లోను జరిగిన దాంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఈజిప్ట్లో అంటే 12th అధ్యాయంలో అబ్రహాము అక్కడికి మూవ్ అయినప్పుడు కారణం ఏంటంటే కరువు, ఫ్యామిన్ వాజ్ ద రీజన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా తనకి ల్యాండ్ ఇంకా ప్రొక్యూర్ అవ్వలేదు, తనకి జీవించడానికి ప్రదేశం అనేది ప్రొక్యూర్ అవ్వలేదు, అందుకనే ఈజిప్ట్కి వెళ్ళి అబద్ధం ఆడటం జరిగింది. అయితే 20th అధ్యాయంలో అక్కడ కరువు లేదు, అంతేకాదు దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశం లో తనకు ఒక భాగం అనేది చాలా స్పష్టంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది మమ్రే అనేటువంటి ప్రాంతంలో. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్. ఇక సెకండ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికీ ఐగుప్తు దేశంలో 12th అధ్యాయంలో షారా చాలా అందంగా ఉన్నది, అంతేకాదు ఆమె గొడ్రాలు, షీ మైట్ బి అరౌండ్ 65, గొడ్రాలు అనే విషయాన్ని మనం చూడాలి. 20th అధ్యాయంలోకి వచ్చేప్పటికీ షారా అందంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. పైగా 90 ఏళ్ళు షారాకు 90 ఏళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే షారాకి వచ్చే సంవత్సరానికి బాబు పుడతాడని దేవుడు ఖరారు చేశాడు, కాబట్టి ఆమె గొడ్రాలు అనేటువంటి మాట ఇక వర్తించదు. ఇక 3rd difference వచ్చేటప్పటికి 12th అధ్యాయంలో అబ్రహాము తన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 20th అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తాను షారాకి ఒకవేళ గనక అభిమేలకుతో సంబంధం ఏర్పడినట్లయితే దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడికి అబ్రహాము తండ్రి అని చెప్పడానికి అవకాశం ఉండేది కాదు, తన యొక్క వారసత్వాన్ని కోల్పోయేటువంటి వాడు ఉండేవాడు. 4th ఆలోచించినట్లయితే అబ్రహాము ఈ పాపాన్ని పదే పదే చేస్తా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నీకు నేను ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే 20 సంవత్సరాలు దగ్గర 20-25 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికీ దేవుడు ఏమన్నా అంటే వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీకు బాబు పుడతాడు అనేటువంటిది. అంటే హీఈస్ నౌ మోర్ క్లోజర్ టు ది ప్రామిస్ అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. 12th అధ్యాయంలో ఇట్ వాజ్ వెరీ మచ్ ప్లాన్డ్, చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకొని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. 12th అధ్యాయంలో ఈజిప్ట్లో గెరార్లోకి వచ్చేప్పటికీ ఇట్ హ్యాస్ బికమ్ హిస్ హ్యాబిట్, అదొక అలవాటు అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాము ఎందుకు పాఠాలు నేర్చుకోలేదు? 25 సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు కూడా ఎందుకు తన జీవితంలో ఇలాంటి అబద్ధాలు ఆడేటువంటి అలవాటు ఉన్నది అనే ప్రశ్న అడగటం చాలా సులభం, చాలా సులభం. అయితే మనలో ఎవరు చెప్పగలరు, ఎవరు చెప్పగలరు ఈ మాట, నేను నా విశ్వాస జీవితంలో ఒక స్థాయికి వచ్చేసాను. ఏంటి ఆ స్థాయి అంటే, నాలో ఇంకా పాపం చేసేటువంటి గుణం లేదు, నాకు ఇంకా ఏ బలహీనతలు లేవు, నేను విశ్వాసంలో చాలా గొప్ప స్థాయికి వచ్చేసాను అని ఎవరు చెప్పగలరు? ఎవరూ చెప్పలేరు, ఎవరూ చెప్పలేరు. అయితే అబ్రహాము ఎందుకని ఇలాంటి స్థితిలోకి వచ్చిండి ఉంటాడు? డెఫినెట్లీ వీ క్యాన్ లెర్న్ సమ్ లెసన్స్. ఒకటి ఏంటంటే, అబ్రహాము షారా శత్రువుల యొక్క రాజ్యంలోకి వెళ్ళటం జరిగింది, కాబట్టి దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ విచ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రెండోది, అబ్రహాము షారా ఇది పాపం కాదు అని అనుకున్నారు, అలవాటు పడిపోయారు. ఇది రెండో విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మూడోది, అబ్రహాము షారా ప్రజలకు భయపడ్డారు. మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు రాజీ పడిపోయి పాపం చేస్తూ ఉంటాం. అయితే నాలుగోది చాలా ప్రాముఖ్యమైనది, ఒక అబద్ధం మీద కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం స్ట్రాంగ్గా ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్నే మనము సులువుగా చిక్కులు పెట్టే పాపము అనేటువంటి విషయాన్ని హిబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 1-2 వచనాల్లో రాస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, తిరిగి తిరిగి చేసేటువంటి పాపం, మళ్ళీ మళ్ళీ చేసేటువంటి పాపం, మనం ఏమనుకుంటామంటే ఇది నా యొక్క డిఎన్ఏలో భాగం అని అంటూ ఉంటాం. మనం ఏమంటామంటే ఇట్ ఈస్ మై వీక్నెస్ అని చాలా సింపుల్గా చెప్పేస్తూ ఉంటూ ఉంటాం. దాని గురించి మనము ఏమాత్రం గిల్ట్ ఫీలింగ్ అనేది ఏమీ పెట్టుకోకుండా ఉంటూ ఉంటాం. అయితే అబ్రహాంలో ఉన్నటువంటి బేసిక్ సిన్ ఏంటనంటే, చాలా ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు తాను అబద్ధాన్ని నమ్ముతూ ఉండేవాడు. హీ వాజ్ ట్రస్టింగ్ హిజ్ లై, తన మీద తాను నమ్మకం పెట్టుకుంటూ ఉండేవాడు. దేవుడి మీద ఆ నమ్మకాన్ని కోల్పోయాడనమాట. హీ థాట్ దట్ విల్ ఎనేబుల్ హిమ్ టు స్టాండ్. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి దిస్ ఇస్ ద బిగ్ ఇష్యూ, దిస్ ఇస్ ద బిగ్ ఇష్యూ. అయితే ఈ మధ్యకాలంలో ఒక రాంగ్ టీచింగ్ వస్తూ ఉంది చాలా సటిల్ వేలో. ఏమనంటే, కొంతమంది విశ్వాసులు సిన్లెస్ పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ పాపం చేస్తారా, ఇంత పెద్దోడు, ఇంత విశ్వాసి ఈ పాపం చేశాడేంటి, ఆ మాట వర్తించదు. ఎలాంటి విశ్వాస అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ లీడర్, ఎవ్రీ స్పిరిచువల్ జాయింట్ ఈజ్ వల్నరబుల్ టు టెంప్టేషన్. మీరు ఒక విషయంలో వల్నరబుల్ అయితే నేను ఇంకొక విషయంలో. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ వల్నరబుల్. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటంతవరకు కూడా వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. సో అది ఒక పక్కన ఉన్నట్లయితే, ఇంకొక పక్కన మనకు హోప్ ఇచ్చేది ఏంటి అనంటే, దేవుడు ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం మీద దేవుడు పూర్తిగా ఆధారపడిపోడు. ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం నిర్వీర్యం అయిపోయినా కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చగలడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు చాలా సందర్భాల్లో తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు, ద పీపుల్ హూమ్ గాడ్ హ్యాస్ చోజన్, దే వర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ వాట్ గాడ్ కాల్డ్ దెమ్ ఫర్. దేవుడు ఏ పని చేయటానికైతే పిలిచారో ఆ పని చేయడానికి వాళ్ళు సామర్థ్యత లేని వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు. జోసెఫ్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు హీ వాజ్ ఎ స్లేవ్ అండ్ హీ వాజ్ ఇంప్రిజన్. ఆయన ఒక బానిస, ఆయన చెరలో ఉన్నాడు. బట్ హీ బికేమ్ ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సేవ్ ద నేషన్. దేవుడు ఏర్పరిచినటువంటి దేశాన్ని కాపాడాడు. మోషే పారిపోయాడు, అంతేకాదు నోటి మాంద్యం కలిగినటువంటి వాడు. అండ్ హీ వాజ్ మేడ్ ఎ పర్ఫెక్ట్ లీడర్, ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. గిద్యోను 100,000 మందికి పైగా సైనికులను తీసుకొని మిద్యాను మీద గెలుద్దామంటే, గాడ్ హ్యాజ్ రెడ్యూస్ దట్ ఆర్మీ టు ఓన్లీ 300 అండ్ దే వన్ ద వార్. ఎస్తేర్ ఒక నిరుపేదరాలు, ఆమె ఆర్ఫన్, ఆమె తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నది. అలాంటి వ్యక్తిని దేవుడు రాణిగా చేసుకొని తాను ఏర్పరచుకున్నటువంటి దేశాన్ని స్వస్థపరిచినట్లు, రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో గాడ్ ఈజ్ టీచింగ్ అబ్రహాం హౌ టు ట్రస్ట్ హిమ్, అండ్ అబ్రహాం లెర్న్ట్ ఇట్ ఇన్ ఎ వెరీ హార్డ్ వే, చాలా భయంకరమైన విధంగా చేసుకున్నాడు. సో దాట్ ఈస్ ద సిన్ ఇన్ ద ఫస్ట్ 2 వర్సెస్. సో 1-2 వచనాల్లో మనం నేర్చుకునేది ఏంటంటే, వీఆర్ ఆల్ ప్రోన్ టు బీసెటింగ్ సిన్స్. మనందరం కూడా ఇలాంటి చుట్టుకుపోయేటువంటి పాపాలకు బానిసలేపేటువంటి పరిస్థితి ఉన్నది అనేది. ఇక 3-7 వచనం దాకా ఇంటర్వెన్షన్, గాడ్స్ ఇంటర్వెన్షన్, దేవుడు చొరవ తీసుకోవటం అనేటువంటి భాగాన్ని ఉంటుంది. ఇందుట్లోనే దెర్ ఇస్ ఎ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ అభిమెలక్. దేవునికి అభిమెలక్కి మధ్యన ఒక సంభాషణ. దో ఇట్ ఈజ్ ఎన్ ఎ డ్రీమ్, అది కలలో జరిగినప్పుడు కూడా ఇట్ ఈస్ హిస్టరీ, అది చరిత్రలో జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటి అనంటే, బీ సెటింగ్ సిన్స్ ఆర్ వెరీ డేంజరస్. మనకు చుట్టుకుపోయేటువంటి ఈ పాపాలు చాలా చాలా అపాయకరమైనది అనేటువంటి విషయం. 3 నుంచి 7 దాకా ఒకసారి 3 నుంచి 6 దాకా ఒకసారి చూద్దాం. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడో సుమా అని చెప్పాను. అంటే ఆ మాట చెప్పినప్పుడు హీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ దిస్ కింగ్, నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అనేది. అయితే అభిమెలకు ఆమెతో పోలేదు గనక, అంటే హీ డిడ్ నాట్ కమిట్ ద సిన్. అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా. నీతి గల జనము అంటే వీ డిడ్ నాట్ కమిట్ ది సిన్, అంటే మేము పాపం లేనోళ్ళం అని కాదు. అక్కడ ఈ విషయంలో మాది తప్పేం లేదు, అందుకని మమ్మల్ని హతము చేస్తావా. 5వ వచనం, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు, అవును, అంటే అభిమెలక్ అబద్ధమేమి ఆడట్లేదు యథార్థ హృదయంతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించదని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అనేది. అయితే దీని గురించి మనం ఆలోచిస్తే దేర్ ఆర్ 2 థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్, హౌ దిస్ హోల్ నెరేషన్ టుక్ ప్లేస్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ లెసన్ వీ కెన్ లెర్న్. ఇక్కడ అసలు జరిగినటువంటి విషయం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి అనేది. అయితే ఈజిప్షియన్ ఎపిసోడ్లో దేవుడు ఒక తెగులు తీసుకురావటం ద్వారా ఇంటర్వీన్ అయ్యాడు, చొరవ తీసుకున్నాడు. ఇక్కడ అలా కాదు, కళ ద్వారా, అంటే గాడ్ వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు అభిమెలక్. దేవుడు అభిమెలక్తో డైరెక్ట్గా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఆది కాండంలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి జనులతో కాకుండా 4 సార్లు మాట్లాడినట్లు మనం చూస్తుంటాం. 30వ అధ్యాయంలో లాభంతో మాట్లాడాడు, 40వ అధ్యాయంలో ఆ రొట్టెలాయనతో మాట్లాడాడు, బట్లర్తోనూ బేకర్తోనూ మాట్లాడాడు, 41వ అధ్యాయంలో ఫరోతో మాట్లాడాడు, ఇక్కడ అభిమెలక్తో మాట్లాడాడు. సో దెర్ ఆర్ 4 టైమ్స్ గాడ్ స్పోక్ టు నాన్ చోజన్ పీపుల్. అయితే 4 సార్లు కూడా వార్నింగ్ ఇచ్చినట్లే మనం చూస్తున్నాం. ఈ యొక్క నియర్ ఈస్టర్న్ లిటరేచర్లో అక్కడ దొరికినటువంటి పుస్తకాల్లో మనకి ఏమర్థమవుతుందంటే, దైవత్వం కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే దేవుళ్ళు, లేకపోతే దేవతలు కలల ద్వారా రాజులతో మాట్లాడటం అనేది, లేకపోతే కలలో దేవుడు వాళ్ళకి కనబడటం అనేది చాలా సందర్భాల్లో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. 15వ శతాబ్దానికి చెందినటువంటి ఈజిప్షియన్ టుటుమస్తోనూ, 6వ శతాబ్దానికి చెందినటువంటి నెబోనిడియస్ బబులోనియన్ రాజుతో మాట్లాడినటువంటి ఆ సంభాషణ కూడా మనకి డాక్యుమెంట్ రూపంలో దొరికినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సంభాషణలో దర్శనాలు ఏమీ కనబడవు, బొమ్మలు ఏమీ కనబడవు, కానీ చాలా స్పష్టమైనటువంటి స్వరం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. సరే, అభిమెలక్ అని అంటే ద కింగ్ ఈజ్ మై ఫాదర్, గాడ్ ఈజ్ మై ఫాదర్, ఒక విధంగా ఇది టైటిల్ అయి ఉండొచ్చని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే 26వ అధ్యాయంలో కూడా అభిమెలక్ అనేది కనబడుతూ ఉంటుంది. కీర్తనలో 34లో కింగ్ అకీష్కి కూడా అభిమెలక్ అనేటువంటి టైటిల్ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు తన కృపలో అబ్రహాము అబద్ధము ఆడినప్పుడు కూడా హీ వాంటెడ్ టు స్టాప్ దిస్, ఈ భయంకరమైనటువంటి ఉపద్రవం నుంచి తప్పించడానికి మనం దేవుడు చేసినటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు షరతులు లేకుండా అన్కండిషనల్గా యూనిలేటరల్ ఏకపక్షాన్న ఈ నిబంధన చేశాడు. కాబట్టి హీస్ టేకింగ్ ద హోల్ బర్డన్ అపాన్ హిమ్సెల్ఫ్ టు ప్రొటెక్ట్ అబ్రహాం. అబ్రహాంని కాపాడటానికి చాలా స్పష్టంగా తాను చొరవ తీసుకున్నట్లు మనం చూస్తాం. 6వ వచనం చూడండి, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదను. ఐ నో ఫ్రమ్ యువర్ సైడ్ యూ డిడ్ యువర్ పార్ట్. నువ్వు చెప్పేది నిజమే. ఐ నో దాట్. అయితే మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించదిని, అందుకే నేను నిన్ను అమ్మను ముట్టనీయలేదు. దెన్ గాడ్ సెట్ టు హిమ్ ఇన్ ద డ్రీమ్, ఎస్ ఐ నో దట్ యు హ్యావ్ డన్ దిస్ ఇన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఇట్ వాజ్ ఐ హూ కెప్ట్ యూ ఫ్రమ్ సిన్నింగ్ అగేన్స్ట్ మీ, దేర్ ఫార్ ఐ డిడ్ నాట్ లెట్ యూ టచ్ హర్. అభిమెలక్ ఈ విషయంలో యథార్థంగానే ఉన్నాడు, ఆయన నిజమే చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, హార్ట్ అండ్ హ్యాండ్స్, నా యొక్క హృదయము నా చేతులు అని అన్నప్పుడు, హృదయం అన్నప్పుడు ఇన్సైడ్ ఉండేది థాట్స్కి సంబంధించింది, చేతులు అనేది బయట ఉండేది యాక్షన్కి సంబంధించింది. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ మై థాట్ అండ్ ఇన్ మై యాక్షన్ ఐ డిడ్ నాట్ కమిట్ సిన్, నేను తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అభిమెలక్ తనకున్నటువంటి నియమాల ప్రకారం, తనకున్నటువంటి ప్రత్యక్షత ప్రకారం హీ వాజ్ లివింగ్ ఎ రైచస్ లైఫ్. ఆయన యథార్థమైనటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయనకున్నటువంటి లా ప్రకారం హీ డిడ్ నాట్ కమిట్ అడల్టరీ, ఆయన వ్యభిచారం చేయలేదు. బట్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, ఆన్ ద అదర్ సైడ్ గాడ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ సిన్నింగ్. అయితే ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క కృపను బట్టి ఆయన పాపం చేయలేదు. ఒకవేళ జబ్బు రాకుండా ఉంటే ఆమెతో పాపం చేసిండే వాడేమో. అయితే ఆ పాపం చేసినప్పుడు కూడా హీ వుడ్ హ్యావ్ సెడ్ లైక్ దిస్, ఏమని తెలుసా, నాకేం తెలుసు, ఆమె నేను చెల్లినని చెప్పింది, ఆమె నా చెల్లి అని ఆయన కూడా చెప్పాడు, అందుకే నేను దగ్గరికి తీసుకున్నాను అని చెప్పుండొచ్చు. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, ఆయన చేసినటువంటి ఆ పాపానికి శిక్ష పడి ఉండేదేమో, భయంకరమైన పరిస్థితి ఉండేదేమో. కాబట్టి దేవుడు పవిత్రుడు కాబట్టి, దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, హీ హింసెల్ఫ్ స్టాప్డ్ అభిమెలక్ ఫ్రమ్ కమిటింగ్ దట్ సిన్. ఆ పాపము చేయకుండా ఉండటానికి దేవుడే పూనుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పైగా దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ వ్యభిచారం చేసినట్లయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ సిన్ అగేన్స్ట్ మీ, నాకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడివి అయి ఉంటావు. అది ఆయన చెప్పినటువంటి మాట. ఎందుకు అంటే దేవుడు అది ఆపడానికి హీ క్లోజ్ ద వూమ్స్, అందరి యొక్క గర్భాన్ని ఆపేశాడు. అంటే దట్ డస్ నాట్ మీన్ ఆయన గర్భం రాకుండా చేశాడు అనేది కాదు, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో స్త్రీ దగ్గరికి వెళ్లకుండా ఆయన ఆపేశాడు. దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ అంటే ఏదో ఒకటి బయటికి రావటం జరుగుతూ ఉన్నది, అందుకనే ఆపేసడం జరిగింది. 7వ వచనం, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా, నీవు అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పగా. ప్రాఫెట్ అనేటువంటి మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాం. అబ్రహాముని దేవుడు ప్రవక్త అని పిలిచినట్లు మనం చూస్తాం. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మొట్టమొదటి ప్రవక్తగా మనకి బైబిల్ మొత్తంలో పరిచయం చేసింది అబ్రహాముని కాదు, హానోకుని. యోధా పత్రికలో 14వ వచనంలో హానోకుని ఎవరైతే చనిపోకుండా పరలోకంలోకి లేదా పరదేశంలో కొనుపోబడ్డాడో ఆయన్ని ప్రవక్త అని ప్రస్తావించడం జరిగింది. బట్ బైబిల్లో మొట్టమొదటిసారిగా అబ్రహాముని ప్రవక్త అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నియర్ ఈస్టర్న్ కల్చర్లో ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త అంటే దేవుడికి మానవుడికి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు అభిమెలక్ చెప్పింది ఏంటి అని అంటే కనుక, నువ్వు అబ్రహాం దగ్గరికి వెళ్తే ఆయన్ని కోసం ప్రార్థన చేస్తాడు. ఏ నోటితో అయితే అబ్రహాము అబద్ధాన్ని చెప్పాడో గుర్తుపెట్టుకోండి, ఏ నోటితో అయితే అబద్ధాన్ని చెప్పి తాను అపకీర్తి పాలయ్యే పరిస్థితికి వచ్చాడో, దేవుడు అదే నోటిని ఉపయోగించి ఇప్పుడు ప్రార్థన చేయించడానికి అబ్రహాముని అవకాశం కల్పిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ఏ నోటితో అయితే సొదొమ గొమొర్రా గురించి విజ్ఞాపన చేశాడో అదే నోటితో ఇప్పుడు అభిమెలక్ కోసం ప్రార్థన చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఇంటర్వీన్డ్ అండ్ హీ ఈజ్ నాట్ ఓన్లీ కరెక్టింగ్ అబ్రహాం బట్ హీ ఈజ్ ఫైన్ ట్యూనింగ్ అబ్రహాం. దేవుడు చొరవ తీసుకొని అబ్రహాంని సరిచేయటమే కాకుండా అబ్రహాంని తనకి కావలసినటువంటి చక్కటి రూపంలోకి ఆయన మరల్చుకుంటూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ దేవుడే గనక చొరవ తీసుకోకపోతే ఏమైండేది? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. చార్ల్స్ స్పర్జన్ ఈ మాట అంటాడు, గాడ్ డస్ నాట్ అలౌ హిస్ చిల్డ్రన్ టు సిన్ సక్సెస్ఫుల్లీ, ఇఫ్ వి సిన్ వి విల్ హ్యావ్ డబుల్ సఫరింగ్. దేవుడు తన బిడ్డలు పాపంలో కొనసాగకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాడంట. పాపంలో పడిపోతే దేవుడు ఆ పడిపోయినటువంటి పరిస్థితి నుంచి వెంటనే బయటికి తీసుకురావడానికి తాను కూడా చొరవ తీసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ కనుక పాపంలో ఒక విశ్వాసి పడిపోయి దాంట్లో కొనసాగుతూ ఉన్నట్లయితే దానికి డబుల్ సమస్యలు ఉంటాయి, రెండు సమస్యలు ఉంటాయి. ఏంటి ఆ రెండు సమస్యలు అంటే, పాపం చేసినప్పుడు పాపానికి వచ్చే పర్యవసానాన్ని విశ్వాసి ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోది దేవుని యొక్క దిద్దుబాటు, దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క చాస్టనింగ్, దేవుని యొక్క డిసిప్లిన్ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ వుడ్ బి ఎ డబుల్ పనిష్మెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద రెండు రకాలైనటువంటి ఆ శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ ఒక విశ్వాసి పాపంలో కొనసాగితే. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, పరలోకంలో మీ పేరు కొట్టేయటం జరుగుద్ది అని నేను అంటలేదు, మీరు మీ రక్షణను కోల్పోతారు అని నేను చెప్పట్లేదు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద వార్నింగ్ ఈజ్ దిస్, నాకు రక్షణ ఉంటుంది, ఏం చేసినా పర్లేదు అని అనుకున్నప్పుడు డబుల్ పనిష్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని చార్ల్స్ స్పర్జన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అండ్ ఐ లైక్ ఇట్, నాకు బాగా అనిపించింది. ఎందుకనంటే దట్స్ హౌ ఇట్ బ్యాలెన్సెస్, అది బ్యాలెన్స్ చేసేదిగా ఉంటుంది. ఒకవేళ కనుక దేవుడు ఇంటర్వీన్ కాకపోతే అబ్రహాం యొక్క క్యారెక్టర్కి పూర్తిగా దెబ్బ తగులుండేది. అబ్రహాము పరిచర్య చేసేవాడుగా స్థానాన్ని కోల్పోయి ఉండేవాడు. అబ్రహాము శారాని, తన కలగబోయే ఇస్సాకుని కోల్పోయి ఉండేటువంటి వాడు. అబ్రహాంకి విశ్వాసులకు తండ్రి అనేటువంటి స్థానాన్ని కోల్పోయి ఉండేవాడు. దేవుడుకున్నటువంటి ప్రణాళికను పూర్తిగా పాడు చేసినటువంటి వాడు ఉండే అయి ఉండేవాడు. ఇన్ని సమస్యలు ఏర్పడి ఉండే. సో మొదట ప్రాబ్లం చూసాం, పాపము, వీఆర్ ఆల్ ప్రోన్ టు బీ సెట్టింగ్ సిన్స్ అనేసి. రెండోది ఇంటర్వెన్షన్, దేవుడు చొరవ తీసుకొని అభిమెలక్తో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాని ద్వారా ఈ బీ సెట్టింగ్ సిన్స్ అనేవి చాలా డేంజరస్ అనేది మనం చూసాం. ఇప్పుడు మూడో పార్ట్లోకి వచ్చాం. ఇదేంటంటే కాన్ఫ్రంటేషన్. ఏంటి ఆ కాన్ఫ్రంటేషన్? ద కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ అబ్రహాం అండ్ అభిమెలక్. అభిమెలక్ అబ్రహాంని కాన్ఫ్రంట్ చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ కాన్ఫ్రంటేషన్లో అబ్రహాం యొక్క మనసు బయటపెట్టేస్తూ ఉంటాడు. అబ్రహాము ఎందుకు ఈ బీ సెట్టింగ్ సిన్ని చేసుకుంటూ వచ్చాడో ఆయన చెప్తూ ఉంటాడు. మనం దాన్ని టూ పార్ట్స్గా మనం చదువుకుందాం. మొదటిది 8, 9, 10 వచనాలు. తెల్లవారినప్పుడు అభిమెలకు లేచి, అంటే కల రాత్రి వచ్చింది, గాడ్స్ ఇంటర్వెన్షన్ రాత్రి జరిగింది, అభిమెలక్స్ కన్ఫ్రంటేషన్ పొద్దున జరుగుతూ ఉంది. తెల్లవారినప్పుడు అభిమెలక్ లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడరు. నాకు అభిమెలక్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాడు. ఒక విధంగా అభిమెలక్ ఈ విధంగా చేసి ఉండొచ్చు. ఏంటి అనంటే, పొద్దున్నే లేచి సైలెంట్గా, శారా నువ్వు వెళ్ళిపో అమ్మా, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని సైలెంట్గా చెప్పేసేసి మళ్ళీ ఓ చిన్న ప్రార్థన చేసి ఉండేవాడేమో, దేవా నేను అమ్మాయిని పంపించేశాను, మా మీద తెగులు రాకుండా చేయి ప్రభా అని అడగటానికి అవకాశం ఉన్నది. అంటే దేవుడు వింటాడో లేదా తర్వాత విషయం. బట్ అభిమెలక్ వాజ్ వెరీ ఓపెన్ అంటే ఆనెస్ట్గా తాను తప్పుని తన ప్యాలెస్ పీపుల్ అందరికి కూడా చెప్పడానికి ఇష్టపడ్డాడు, ఏం జరిగింది తప్పు అనేది. 9 వచనం, అభిమెలక్ అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసిదివని అతనితో చెప్పాను. మరియు అభిమెలకు, నీవేమి చూచి ఈ కార్యము చేసిదివని అబ్రహాముని అడగగా. ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఈ పేగన్ కెనానైట్స్, ఈ యొక్క అన్య కనానీయులు వాళ్ళు దేవునికి బాగా భయపడేవాళ్ళు అనే విషయాన్ని అర్థమవుతూ ఉన్నది. అభిమెలక్ దేవునికి భయపడ్డాడు, ప్రజలంతా కూడా మిగుల భయపడ్రి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గొప్ప ఐరనీ ఏంటంటే, అభిమెలక్ కనానీయ అన్యరాజు అయినప్పుడు కూడా చాలా యథార్థంగా ఏమీ దాచిపెట్టకుండా ప్రజలకి చెప్పాడు, తర్వాత అబ్రహాంతో మాట్లాడాడు. దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి నీతిమంతుడిగా ముద్ర వేయబడినటువంటి అబ్రహాము తాను సత్యాన్ని దాచిపెట్టేటువంటి వాడుగా మనం చూస్తాము. అది గ్రేట్ ఐరనీ లాగున్నది. అయితే ఐగుప్తి మన సొదొమో విషయంలో, ఇంటర్సెషన్ విషయంలో, 18వ అధ్యాయంలో సొదొమో గురించి దేవుడితో విజ్ఞాపన చేశాడు. ఇక్కడ 20వ అధ్యాయంలో అభిమెలక్ కోసం విజ్ఞాపన చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక కంపారిజన్ ఉన్నది. 18వ అధ్యాయంలో దేవుణ్ణి అబ్రహాము పదే పదే ప్రశ్నలు అడిగాడు. కానీ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అభిమెలక్ ద్వారా అబ్రహాముని ప్రశ్నలు అడుగుతున్నాడు. నీవు మాకు చేసిన పని ఏమిటి? వాట్ హ్యావ్ యు డన్ టు ఆస్? నీవు నా మీదకిని, నా రాజ్యం మీదకిని మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడలు చేసిన పాపం ఏమిటి? వాట్ హ్యావ్ ఐ సిన్డ్ అగెన్స్ట్ యూ దట్ యు హ్యావ్ బ్రాట్ ఆన్ మీ అండ్ మై కింగ్డమ్ ఎ గ్రేట్ సిన్? ఇది 2వ ప్రశ్న. 3వది, నీవేమి చూచి ఈ కార్యములు చేసిదివని? వాట్ డిడ్ యు సీ దట్ యు డిడ్ దిస్? అక్కడ అబ్రహాము చాలా ప్రశ్నలు అడిగాడు. నీతిమంతులు నీ కూడా నాశనం చేస్తావా? అవినీతి పరులతో ఒకళ్ళు 50 మంది ఉంటే కనుక ఏం చేస్తావు? ఈ విధంగా దేవుణ్ణి నిలదీసి అడుగుతున్నాడు. నువ్వు దయగలిగిన వాడు కదా, కృపగలిగిన వాడు కదా, మరి నువ్వు చేస్తే కనుక నీ నామానికి ఏమవుతుంది, అపకీర్తి పాలవుతుంది కదా అని అడగటం అనేది అక్కడ అబ్రహాము చేస్తే, ఇక్కడ దేవుడు అభిమెలక్ ద్వారా అబ్రహాముని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఇంట్రాస్పెక్షన్ అనేది జరగటానికి దేవుడు దోహద చెప్పడుతూ ఉన్నాడు. వెన్ గాడ్ ఇంటర్వీన్స్ హీ ఫస్ట్ అలౌస్ అస్ టు గెట్ ఇంట్రాస్పెక్టెడ్. దేవుడు మన జీవితంలో చొరవ తీసుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ షుడ్ హ్యాపన్ ఈజ్ ఇంట్రాస్పెక్షన్. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపచేయటం మొదలు పెడతాడు. ఆయన ఇంట్రాగేట్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇది అనేది. ఇది జరుగుద్ది. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా అదే పని జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఇంట్రాస్పెక్షన్ జరిగినప్పుడు అబ్రహాము తొలిత చేసిన తప్పే మనం చేస్తూ ఉంటాం. ఏంటా తప్పు అనంటే, వీ టెన్ టు ఎక్స్క్యూజ్ బీ సెటింగ్ సిన్స్ అండ్ వీ డోంట్ నాట్ కన్ఫెస్ ఆర్ ఫర్ సేక్ దెమ్. మనం ఒప్పేసుకోము ఆ పాపాలని. చూడండి అబ్రహాము ఏం చేస్తున్నాడు. 11 నుంచి 13 వచనం దాకా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనక నేను నా భార్య నిమిత్తం నన్ను చంపుదు అనుకొని చేసేదని. అంటే ఏమంటున్నాడు తెలుసా, నేను ఇలా అనుకున్నాను అందుకే ఇలా చేశాను అని అంటున్నాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. 2వది, అంతేకాక ఆమె నా చెల్లెలు అనే మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తెగానే నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. ఎస్, ఆమె నా చెల్లె, ఆ తర్వాత నా భార్య అయ్యింది అని తనకున్నటువంటి ప్రీవియస్ రిలేషన్ని ఇక్కడ చూపించి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. 13వ వచనం, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు. అంటే చూడండి దేవుడి మీద ఎంత భయంకర, దేవుడు బడి బొమ్మన్నాడు, నన్ను ఒక నోమాడ్గా చేశాడు, నన్ను ఒక వాండరర్గా చేశాడు. నేను ఆమెను చూసి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతను నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారము ఇది అని చెప్పిదాను. అంటే వి మేడ్ ఎన్ అండర్స్టాండింగ్, ఒక అండర్స్టాండింగ్. అబ్రహాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మిస్రెడ్ అభిమెలక్ అండ్ గెరూర్. ఈ గెరూర్ ప్రాంతాన్ని, ఆ రాజుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. అయితే ఈయనేమనుకున్నాడు, దేవునికి భయపడరు అని అనుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఐరనీ ఏంటి తెలుసా, అబ్రహాము దేవుడికి భయపడిన దానికంటే మనుషులకి ఎక్కువ భయపడ్డాడు. తన విశ్వాసాన్ని కోల్పోయాడు, అందుకే రాజీపడి పాపం చేసేదానికి అది దోహదపడింది. ప్రాపర్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్ వుడ్ హ్యావ్ అవాయిడెడ్. ఒకవేళ సరైనటువంటి విశ్వాసం ఉండి దేవుని పట్ల ఉండాల్సినటువంటి భయం ఉన్నట్లయితే ఈ పాపం ఆయన చేసుండేటువంటి వాడు కాదు. అబ్రహాము దేవుడి కంటే తన అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు. తన భార్యని ఒక డొమెస్టిక్ బ్లాక్మెయిల్లోకి తీసుకెళ్లాడు. ఏయ్, నువ్వు కనుక ఇది చేయకపోతే నేను చచ్చిపోతాను. మనం చాలాసార్లు ఇలాగా భయపెడుతూ ఉంటాం కదా, ఐ విల్ డై, నేను చచ్చిపోతానని. అబ్రహాము ఆల్మోస్ట్ అలాంటి డొమెస్టిక్ బ్లాక్మెయిల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అది జరిగినటువంటి విషయం. అయితే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఒక ప్యాగన్ కింగ్ని యూజ్ చేశాడు అబ్రహాంని కన్ఫ్రంట్ చేయడానికి. చేస్తే మొదట సిట్యుయేషన్ మీద తోసేశాడు, నా సిట్యుయేషన్ అలాంటిది అని. 2వది, తన యొక్క ప్రీవియస్ రిలేషన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. 3వది, ఇట్ ఈజ్ అవర్ హ్యాబిట్ కాబట్టి ఇది మాకు అలవాటు అయిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. వెల్ మై ఫ్రెండ్స్, అబ్రహాం ఈజ్ గ్రోయింగ్ అప్, ఈజ్ గ్రోయింగ్ అప్. ఆయన ఎదుగుతున్నాడు. ఎదిగేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నాయి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్ వర్క్డ్ ఆన్ అబ్రహాం, దేవుడు అబ్రహాం మీద పనిచేశాడు, అండ్ మేడ్ హిమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఫార్ ఎక్సలెన్స్. మానవులు ఎవరు కూడా అంతు పట్టలేనటువంటి ఆ విశ్వాసపు శిఖరానికి అబ్రహాము ఎక్కేటట్లు చేశాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో మై ఫ్రెండ్స్, యూ మైట్ బీ స్ట్రగ్లింగ్ విత్ బీ సెటింగ్ సిన్స్, ఎందుకంటే మనందరం కూడా ప్రోన్ కాబట్టి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దే ఆర్ వెరీ డేంజరస్. అది మనం గుర్తించాలి, దే ఆర్ వెరీ డేంజరస్. రెండోది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది బీ సెట్టింగ్ సిన్స్ ఆర్ రూటెడ్ ఇన్ అవర్ సెల్ఫ్ లవ్, నీ మీద ఉన్నటువంటి నీ ప్రేమతో. అది లేకపోతే నేను ఉండలేను కదా, అది లేకపోతే నేను బతకలేను కదా, అది పదే పదే గుర్తొస్తుంది కదా, అది నా జీవితంలో భాగం అయిపోయింది కదా. మోర్ సెల్ఫ్ ఓరియంటెడ్, మోర్ సెల్ఫ్ ఓరియంటెడ్. ఇప్పటిదాకా అది నేర్చుకున్నాం. అయితే ఈ బీ సెట్టింగ్ సిన్ విల్ డిజానర్ గాడ్, దేవునికి అపకీర్తిని తీసుకొచ్చేది అవుతుంది, దేవునికి అపకీర్తిని తీసుకొచ్చేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంటర్వీన్ కాకపోయినట్లయితే ద బర్త్ ఆఫ్ ఐజక్ వుడ్ హ్యావ్ బీన్ అండర్ ద క్లౌడ్ ఫర్ ఎవర్. ఇస్సాకు ఎవరికి పుట్టాడు, ఇస్సాకు ఎవరు కొడుకు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయి ఉండేది. దేవుని యొక్క ఆ రక్షణ ప్రణాళికను పూర్తిగా పాడు చేసిండేటువంటి వాడై ఉన్నాడు. సో వి హావ్ లెర్న్ త్రీ థింగ్స్ దావ్ టిల్ నౌ. సమస్య ఏంటి, పాపం ఏంటి అనేది మనం చూసాం. అదేంటంటే బీ సెట్టింగ్ సిన్స్కి మనందరం కూడా బలైపోతున్నటువంటి వాళ్ళమే. రెండోది గాడ్ ఇంటర్వీన్డ్, దేవుడు చొరవ తీసుకున్నాడు. దాట్స్ వేర్ వి సా ద డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ అబిమెలక్. దాంట్లో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ చుట్టుకుపోయేటువంటి పాపాలు చాలా భయానకమైనటువంటిది. అండ్ ద థర్డ్ పార్ట్ ద కన్ఫ్రంటేషన్, దేవుడు అబ్రహాముని అభిమెలక్ ద్వారా కన్ఫ్రంట్ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ దీంట్లో కన్ఫ్రంటేషన్లో అబ్రహాము ఈ పాపం తన యొక్క జీవితానికి ముడిపడిపోయి ఉందంటానికి హీ లవ్డ్ హిమ్సెల్ఫ్ మోర్ దెన్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు, ఆ విధంగా చేయటం బట్టి దేవుణ్ణి అపకీర్తి పాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. నౌ వి ఆర్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, దట్ ఈస్ బిట్వీన్ 14th and 18th వర్సెస్. వెన్ గాడ్ ఇంటర్వీన్డ్ అండ్ కన్ఫ్రంటెడ్, వెల్, అబ్రహాం యొక్క పాపం బయటికి ఎక్స్పోజ్ అయిపోయింది. ఎక్స్పోజ్ అయినటువంటి పాపాన్ని దేవుడు ఊరేగించడం మొదలుపెట్టాడా? నో, దేవుడు గ్రేస్ని ఉపయోగించాడు. దేవుడు గ్రేస్ని ఉపయోగించి ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేశాడు, ఒక పరిష్కారాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. మొదట సిన్, తర్వాత గాడ్స్ ఇంటర్వెన్షన్, మూడోది గాడ్స్ కన్ఫ్రంటేషన్ త్రూ పేగన్ కింగ్, నాలుగోది గాడ్స్ గ్రేస్. సో ఈ ఫోర్ పార్ట్స్లో ఈ 20వ అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం. బీ సెట్టింగ్ సిన్స్ ప్రకారం చూడాలంటే, వి ఆర్ ఆల్ ప్రోన్ టు సిన్, అదే మొదటి పార్ట్. రెండోది, దీస్ బీ సెట్టింగ్ సిన్స్ ఆర్ వెరీ డేంజరస్. మూడోది, దీస్ బీ సెట్టింగ్ సిన్స్ ఆర్ డీప్లీ సెల్ఫ్ రూటెడ్, మనలో, మన యొక్క వ్యక్తిత్వంలో, మన యొక్క కోరికలకు ముడిపడిపోయి ఉన్నట్లు మనం చూస్తాం. నాలుగోది, బీ సెట్టింగ్ సిన్స్ విల్ డిజానర్ గాడ్. ఈ విధమైనటువంటి చుట్టుకుపోయే పాపాలు దేవునికి అపకీర్తి పాలు చేసేగా ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్లో మనం గ్రేస్ అనే దాంట్లోకి వస్తూ ఉన్నాం. ఈ గ్రేస్ అనేటువంటి దాంట్లో దేవుడికున్నటువంటి రెండు గుణాలను ఒక విధంగా చెప్పాలంటే రెండు కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అని చెప్పాలి. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనబడేవి, వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశాడో మనం చూస్తూ ఉంటాం. ఏంటది అని అంటాడేమో, ఒకటి హోలీనెస్, రెండోది కృప. ఒకటి పరిశుద్ధత, రెండోది గ్రేస్. ఎలాగో చూద్దాం. 14 నుంచి 18 దాకా, అభిమెలకు గొర్రెలను, గొడ్లను, దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించడం. అప్పుడు అభిమెలకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతట్లో నీకు న్యాయము తీరిపోయినదనను. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అభిమెలకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేశాను. వారు పిల్లలు కనిరి. ఎలాగనగా, అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసి ఉండెను కనుక. సో 18th వర్స్ అనేది ఒక విధంగా ప్రీ కండిషన్ అనమాట. ఎప్పుడైతే షారా అబిమెలక్ ఇంట్లోకి వెళ్ళిందో వెళ్ళంగానే ఇది జరిగేసింది. అంటే ఒక విధంగా ఒక డిసీజ్ లాగా ఏర్పడింది అనేది మనం చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, లెట్ అస్ లుక్ ఎట్ ద ఓవర్ ఆర్చింగ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. హోలీనెస్ అండ్ గ్రేస్ అపియర్ టు బి ఆపోజిట్ ట్రైట్స్. ఈ రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏ ఒక్కదాన్ని కూడా బలి చేయడు, ఏ ఒక్కదాన్ని కూడా బలి చేయదు. ఇఫ్ హోలీనెస్ ఈజ్ నాట్ టేకెన్ సీరియస్లీ దెన్ ఇట్ బికమ్స్ చీప్ గ్రేస్. పరిశుద్ధత అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే కృప విచ్చలవిడితనానికి దారితీస్తుంది, అది చాలా చొలకైనదిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ గ్రేస్ ఈజ్ నాట్ గివెన్ ఈక్వల్ స్పేస్, ఒకవేళ కృపకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే దెన్ ద హోల్ ఇష్యూ విల్ బికమ్ మోర్ బర్డన్సమ్ అండ్ లీగలిస్టిక్, చాలా భారభరితం అయిపోతుంది. అంతేకాకుండా అదేదో కట్టుబాటుతో జీవించేటువంటి జీవితంగా అయిపోతుంది. గాడ్ ఇన్ హిస్ హోలీనెస్ ఇంటర్వీన్డ్ అండ్ స్టక్ అబిమెలక్. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పాపము జరగకుండా ఉండటానికి ఆయన చొరవ తీసుకున్నాడు. అయితే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మొదట అబిమెలక్తో మాట్లాడాడు, రెండోది అబిమెలక్ ద్వారా అబ్రహాముతో మాట్లాడాడు, మూడోది ఈ విధంగా మాట్లాడటం బట్టి షారాని కాపాడాడు, నాలుగోది అబ్రహాముకి అవకాశం ఇచ్చాడు పరిచర్య చేయడానికి. ఏంటది, నువ్వు ప్రార్థన చేస్తే గనక, అబ్రహాం ప్రార్థన చేస్తే గనక నేను ప్రార్థన వింటాను, ఈ యొక్క కీడుని ఇది నేను తొలగిస్తాను అనేటువంటి విషయాన్ని చాలా బ్యూటిఫుల్గా దేవుడు తన కృపను చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం. షారా తాను భార్యగా అబ్రహాంకి లోబడి ఉండొచ్చు, దాంట్లో ఏమీ తప్పులేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భార్యలు భర్తలకి ఎప్పటిదాకా లోబడి ఉండాలి? ఎప్పటిదాకా లోబడి ఉండాలి అనంటే దేవుని నియమానికి అనుగుణంగా ఉన్నట్లయితే. అబద్ధమాడమంటే, దొంగతనం చేయమంటే, మోసం చేయమంటే, వ్యభిచారం చేయమంటే ఎలా చేస్తారు అది? ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్ దే హ్యావ్ టు డెఫినెట్లీ సే సంథింగ్. షడ్రక్ మెషక్ అబద్ధంగా రాజుకి లోబడ్డారు. అయితే వాళ్ళు చెప్పారు, సార్ లోబడి మేము అగ్నిగుండంలోకి వెళ్తాం, అంతేగాని లోబడి మేము దండం పెట్టలేం. యు గాట్ మై పాయింట్? మేము లోబడి దండం పెట్టలేం, మీకు లోబడి మేము అగ్నిగుండంలోకి వెళ్తాం, ఎందుకంటే దేవుడికి లోబడాలి కాబట్టి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. సేమ్ షుడ్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యామిలీ కాన్సెప్ట్ అనే విషయాన్ని మనం చూడాలి. అయితే నేను ఇందాక చెప్తున్నట్లుగా అబ్రహాము దేవుడి కంటే మనుషులకి ఎక్కువ భయపడ్డాడు కాబట్టి ఈ పాపం చేసినట్లు మనం చూస్తుంటాం. దేవుడు చొరవ తీసుకోవటం బట్టి, అభిమెలకులో తీసుకొచ్చినటువంటి మార్పును బట్టి, అభిమెలక యొక్క కళ్ళు తెరిపించడం బట్టి వాట్ హ్యాపెన్, అబ్రహాంకి ఒక గొప్ప స్థానం దొరికింది. ఏమనున్నాడు, ఇదిగో ఈ భూమంతా నీ ఎదురుగా ఉంది, నీవు ఎక్కడ కావాలంటే అక్కడ కాపురం ఉండొచ్చు, కాపురం ఉండొచ్చు. ఒక ఏలియన్గా ప్రయాణం చేసేటువంటి వాండరర్గా వచ్చినటువంటి అబ్రహాము అక్కడ సిటిజన్షిప్ పొందగలిగేటువంటి స్థాయికి వచ్చాడు. రెండోది, గెరూరు ప్రాంతస్తులకి భయపడ్డాడు ముందు, ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. 100 షెకల్లు ఆయనకి వెండి దొరికింది, అది 20 మంది వధువుల యొక్క సమానము అని మనము ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ కల్చర్ను బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఇదిగో నీ భార్య అని అన్నాడు, షారాతో మాట్లాడినప్పుడు ఇదిగో నీ అన్న అని అంటున్నాడు. వాట్ అన్ ఐరని. ఒక విధంగా చెప్పాలంటే అబిమెలక్ ఒక విధంగా కృప చూపిస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళ చేసినటువంటి తప్పుని ఎత్తి చూపిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. పైగా అబిమెలక్ అంటున్నాడు, ఇది ప్రాయశ్చిత్తార్థముగా నేను ఇస్తున్నాను, నేను తప్పు చేశాను, అది నాకు తప్పుగా దేవుడు కనబడేటట్లు చేశాడు, అందుకనే ఇవన్నీ నేను చెల్లిస్తున్నాను అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. ఆల్ దిస్ ఈజ్ గ్రేషియస్ యాక్ట్, దేవుని యొక్క కృప అనేది మనం చూడాలి. అయితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే అబ్రహాం ప్రేడ్ ఫర్ అబిమెలక్, అదే నోటితో అబద్ధమాడాడు. గాడ్ అలౌడ్ అబ్రహాం టు ప్రే విత్ ద సేమ్ మౌత్, అదే నోటితో ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించాడు. దేవుడు తన గొప్ప శక్తిని ఆ ప్రార్థనకు జవాబుగా ప్రదర్శించడం బట్టి మళ్ళీ ఆ గర్భాలు తెరవటం అనేది జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా చూడండి, 17 వచనం మళ్ళీ చదువుతాను. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమెలకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అభిమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసి ఉండెను. ప్రాబబ్లీ ఏమై ఉండొచ్చు, ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ అయి ఉండొచ్చు, లైంగికంగా వాళ్ళు భార్యలను కూడలేనటువంటి జబ్బు అయి ఉండొచ్చు, లేదా దేర్ మస్ట్ హ్యావ్ బీన్ ఎ జెనిటల్ డిశ్చార్జ్, ఆ యొక్క వాళ్ళ యొక్క అంగాల్లోంచి ఏదో ఒకటి కారత ఉండొచ్చు. దాంతో వాళ్ళకున్నటువంటి లా ప్రకారం భార్యలను కూడకుండా, స్త్రీలను కూడకుండా దేవుడు చేశాడు. గాడ్ ప్రొటెక్టెడ్, గాడ్ ప్రొటెక్టెడ్. ఐగుప్తులో దేవుడు కరువుని, ఒక విధమైనటువంటి ప్లేగ్ తీసుకొచ్చాడు. ఇక్కడైతే దేవుడు అబిమెలక్తో మాట్లాడి ఆపటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే గుర్తుపెట్టుకోండి, నీ సహోదరుడు అనేది అబిమెలక్ నోట్లోంచి రావటం అనేది ఒక ఐరని కావచ్చు, కానీ షారాతో గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉన్నది, గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నట్లు, అబ్రహాముతో కూడా గుచ్చిగుచ్చి మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిలో వి సీ ఎ గ్రేట్ బ్యాలెన్స్, ఒక గొప్ప బ్యాలెన్స్ మనకు కనబడుతూ ఉన్నది. దేవుడు ఒకవేళ అబ్రహాము పాపాన్ని మాత్రమే చూపించి దేవుని కృపను కనుక చూపించకపోయినట్లయితే ఏముండేది, ఏమై ఉండేది, ఎంత భయంకరంగా ఉండేది ఆలోచించండి. దేవుడు ఏ విధంగా కృపను చూపించడానికి చొరవ తీసుకున్నాడో, చూపించకపోతే ఇది పాపం చేయడానికి గొప్ప అవకాశంలాగా అనిపించేది. అబ్రహాము ఎన్ని పాపాలు చేసినా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడులే, దేవుడు నన్ను కూడా కాపాడతాడులే అనేది అనుకునేవాళ్ళు. కానీ ఈ 20వ అధ్యాయంలో ఈ టోటల్ నెరేషన్, నౌ దిస్ ఇస్ ద ఇష్యూ, ఈ టోటల్ నెరేషన్లో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, పాపం చేస్తే అది చాలా భయంకరమైంది, దాని యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది, అందుకనే నేను చొరవ తీసుకుంటాను, కాబట్టి పాపం చేయొద్దు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వటానికి ఈ విషయాన్ని చెప్పాడు. ఒకవేళ కనుక ఈ 20వ అధ్యాయం లేకపోతే, పాపం గురించి పట్టించుకోకర్లేదు, దేవుడు కృప కలిగిన వాడు చూసుకుంటాడని. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, గాడ్స్ హోలీనెస్ అండ్ ద డ్యామేజ్ అవర్ సిన్ కాజెస్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ హిస్ గ్రేస్ సో దట్ వీ వోంట్ టేక్ అవర్ సిన్ లైట్లీ. దేవుని పరిశుద్ధత, పాపం తీసుకొచ్చేటువంటి పర్యవసానం, వీటిని చూపిస్తూ దాన్ని దేవుని యొక్క కృపతో బ్యాలెన్స్ చేసి ఏమని చెప్తున్నాడు తెలుసా, పాపాన్ని లైట్గా తీసుకోవద్దు, యూ కెనాట్ టేక్ సిన్ లైట్లీ. చాలా కాలం క్రితం విశాల్ మంగళవాడి అనేటువంటి ఆయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, అది నాకు బాగా నచ్చింది. అంటే ఒకటి, మనం జాగ్రత్తగా ఉండాలి, రెండోది దేవుని కృప మీద మనం ఆధారపడాలి, ఈ రెంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం. కేవలం నేను జాగ్రత్తగా ఉంటే పాపంలో పడిపోకుండా ఉంటానా, నో, నాకు దేవుని కృప కావాలి. కేవలం దేవుని కృప ఉంటే సరిపోద్దా, ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చా, నో. ఈ రెండు సమపాళల్లో ఉండాలి అన్న దాన్ని విశాల్ మంగళవాడి వారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇదివరకు సర్కస్లు చూసేటువంటి దినాలలో యూజువల్గా సర్కస్లో ఇది లాస్ట్ ఈవెంట్గా ఉంటుంది. ఈ లాస్ట్ ఈవెంట్ ఎలా ఉంటుందంటే, కింద మొత్తం అంతా కూడా ఒక నెట్ ఉంటుంది, పైన చాలా ఎత్తున మేబీ 20-30 feet పైన ఆల్మోస్ట్ టెంట్కి దగ్గర ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కాళ్ళతో ఊగుతూ ఉంటారు, చేతులతో కాదు కాళ్ళతో ఊగుతూ ఉంటారు, రివర్స్లో ఊగుతూ ఉంటారు, దే స్వింగ్ ఊగుతూ ఉండి మనుషులు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళని చేతులతో పట్టుకొని బంతులు ఇసురుకున్నట్లు ఇసురుకుంటూ ఉంటారు, ఆ ఊగేటువంటి వ్యక్తులు ఆ మధ్యలో ఉన్నటువంటి మనుషుల్ని పట్టుకుంటూ ఉంటారు, ఇట్స్ ఆల్మోస్ట్ ఎ గేమ్, ఒక ఆ మనుషుల్ని బంతిలాగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకటి, అంత చాకచక్యంగా వాళ్ళు ఇసరగలగటానికి, పట్టుకోవడానికి, అంత ధైర్యంగా మధ్యలో ఉన్నవాళ్ళు నిలబడటానికి ఎంతో ప్రాక్టీస్ అవసరం, ఎంతో ధైర్యం అవసరం. దట్స్ వండర్ఫుల్, ఇది ఒక పక్షాన. అయితే ఎంత ధైర్యం ఉన్నప్పుడు కూడా, ఎంత ప్రాక్టీస్ ఉన్నప్పుడు కూడా కింద నెట్ లేకపోతే వాళ్ళు చేయగలరా పని? చేయలేరు. కింద నెట్ ఉన్నది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను విశ్వ ప్రయత్నాలు చేస్తాను, ఒకవేళ కనుక పడిపోతే కింద నెట్ ఉంది కదా. సో ఇది ఒక ఆన్సర్. రెండోది, కింద నెట్ ఉంది కదా అని ఒక్కసారి కూడా ప్రయత్నం చేయకుండా పైనుంచి కింద పడిపోతే నువ్వు పర్ఫామ్ చేసిన వ్యక్తి అవ్వవు, నువ్వు చూపించినటువంటి వ్యక్తివి అవ్వవు. సో మై ఫ్రెండ్స్, ఈ రెంటిని మనం సమపాళల్లో చూడాలి. వీ నీడ్ టు స్ట్రైవ్, వీ నీడ్ టు వర్క్ హార్డ్, మనం కష్టపడాలి, మనం అన్ని విధాల ప్రయత్నం చేయాలి. ఇది మన పక్షాన ఉండేది అయితే మనము కేవలం మన ప్రయత్నాల మీద ఆధారపడిపోం, దేవుని కృప కూడా ఉన్నది. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫాల్, ఒకవేళ నేను పడిపోతే దేవుని కృప ఉందిగా, దేవుని కృప నెట్లాగా ఉన్నది కదా. దాట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్, అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్యాషనేట్ ప్రాక్టీస్, మనము ప్యాషనేట్గా ప్రాక్టీస్ చేయటమే కాకుండా ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ గ్రేస్, దేవుడు మనల్ని కృపతో భద్రపరుస్తాడు. ఆ రెంటిని మధ్యన మన విశ్వాస జీవితాన్ని, విశ్వాసపు నడతను కొనసాగించేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. సో మై ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద లెసన్స్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్? మనందరిలో కూడా బీసెట్టింగ్ సిన్స్ ఉంటాయి, చుట్టుకుపోయేటువంటి పాపాలు ఉంటాయి, అది మన సమస్య. అయితే ఇవి చాలా డేంజరస్, ఇది చాలా భయానకమైనది. అందుకనే దేవుడు ఇంటర్వీన్ అవుతాడు, దేవుడు చొరవ తీసుకుంటాడు. మూడోది, ఈ ఇంటర్వీన్ అయినప్పుడు ఈ బీసెట్టింగ్ పాపాలు, అంటే మనకు చుట్టుకుపోయినటువంటి పాపాలు మనలో ఉన్నటువంటి తప్పుల్ని వెలికి చూపించేవిగా ఉంటున్నాయి. ఏ కాన్ఫ్రంటేషన్, అదేంటంటే సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవటం బట్టి ఇది చేస్తూ ఉంటాం. అంతేకాదు, వీ విల్ బి డిజానరింగ్ గాడ్, దేవుణ్ణి మనం అపకీర్తి పాలు చేసేవాళ్ళం అవుతూ ఉంటాం. అందుకనే చివరికి గాడ్ ఇన్ హిస్ హోలీనెస్ అండ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు తన యొక్క పవిత్రతలో, తన యొక్క కృపలో ఒక పరిష్కారాన్ని అనుగ్రహించాడు. తన యొక్క పవిత్రతలో చొరవ తీసుకొని ఆపుతాడు, తన కృపలో మనల్ని బయట తీసుకురావడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మై ఫ్రెండ్స్, దీంతో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఒకటే, నీ జీవితంలో వీక్నెస్ అనుకునేవి, నీ జీవితంలో భాగం అయిపోయినటువంటి పాపాలు ఉన్నాయా? చటుక్కున అబద్ధం ఆడే పాపం, కొంతమందికి క్లెప్టోమీనియా, చూసిందల్లా కావాలి అనుకునేటువంటి, దీస్ ఆర్ బీసెట్టింగ్ సిన్స్. అది బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు, నువ్వు అది పాపం అని కూడా అనుకోవు. ఒకవేళ అలాంటివి నీ జీవితంలో ఉండిపోయినట్లయితే యూ నీడ్ టు ఆస్క్ గాడ్, దేవుని సహాయం అడగాలి. ప్రభా, ఇది నా జీవితంలో ఒక వీక్నెస్ లాగా అయిపోయింది, ప్రభా నేను బలహీనుణ్ణి, కాబట్టి నీ కృప నాకు కావాలి, ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్, దీనిపై విజయాన్ని సాధించాలి. నీ కృప లేనిదే అది సాధ్యం కాదు ప్రభా, వితౌట్ యువర్ గ్రేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు ప్రభా అని దేవుణ్ణి మనము అడిగి ఆ కృపను బట్టి అనుదినము జయాన్ని సాధించాలి. దట్స్ నంబర్ వన్. రెండోది, గర్వం అనేది మన జీవితంలోకి ఎప్పుడు రానివ్వకూడదు. దేవుడు లేకపోయినా నేను ఉండగలను అని అనుకోకూడదు. వీ నీడ్ టు ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆనుకొని జీవించడానికి మనం ప్రయత్నించాలి. సో డిపెండెన్సీ ఆన్ గాడ్ అండ్ డెడికేషన్ టు లివ్ ఎ హోలీ లైఫ్, దేవుని మీద ఆధారపడే తత్వం ఖచ్చితంగా జీవించాలి అనేటువంటి నిర్ణయం, ఈ రెండు మనల్ని పవిత్ర జీవితం జీవించడానికి దోహదపడేదిగా చేస్తుంది. లెట్స్ లుక్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలోకి వెళ్ళకముందు మనం కళ్ళు మూసుకొని ఒకసారి మన జీవితంలో ఉన్నటువంటి చుట్టుకుపోయిన పాపాల గురించి ఆలోచిద్దామా? బీసెట్టింగ్ సిన్స్. మీ హృదయం ఇప్పుడు చెప్పుద్ది, ఖచ్చితంగా మీ మనసు చెప్పుద్ది, ఇది నీకు పాపంగా ఉన్నది అని. అది పాపం కాదని రాజీ పడిపోయావు నువ్వు. నువ్వు పదే పదే చేసుకుంటూ వచ్చావు కాబట్టి అలవాటైపోయినట్లు అయిపోయింది. కాబట్టి ఒక్కసారి దేవుడు నీ ఆత్మ, నీ హృదయం ద్వారా, నీ మనసు ద్వారా, నీ ప్రాణం ద్వారా ఎత్తి చూపిస్తున్నట్లయితే దాచిపెట్టద్దు. అబ్రహాంలాగా వాదించొద్దు, ఒప్పేసుకో, ఇది నేను చేసింది పాపం, ఇది నీకు బాధ కలిగించింది, అందుకే నువ్వు చొరవ తీసుకున్నదేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతుంది దానికోసమే అని అంగీకరిస్తూ క్షమించమనడుగు దేవుణ్ణి. మొట్టమొదట ఈ భయంకరమైన ఉపద్రవం నుంచి నన్ను తప్పించినందుకు వందనాలు ప్రభు అని చెప్పు. ప్రభు మళ్ళీ ఈ పాపం చేయకుండా నీ కృపతో నన్ను బలపరచు అని అడుగు. మదేవా మా ప్రభా, ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా తమ జీవితానికి చుట్టుకొని పోయిన పాపాల గురించి ప్రార్థన చేస్తున్నారు, ఒప్పుకుంటున్న వారిని ప్రభా క్షమించే దేవుడు ప్రభా, బలపరచమని ప్రార్థన చేసే వాళ్ళకి కృపతో బలాన్ని ఇచ్చేదేవా. మీరు కృప చూపించే దేవుడు అనేక మీకు వందనాలు చెల్లిస్తాం. మీ పవిత్రతను, మీ కృపను సమపాళల్లో సమతుల్యంగా మేము చూడగలిగినట్లు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏసేనామలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.